సంపాదన చేసుకుంటే మళ్ళీ కొన్ని సంపాదించుకొచ్చున్నారు. ఆరోగ్యం చెబుతుంది అనుకోండి, మీరు జాగ్రత్తగా ఉంటే మళ్ళీ 10 రోజులని 20 రోజులని సంవత్సరం మళ్ళీ కొంత ఆరోగ్యం వస్తుంది. కానీ ఒక విషయం నేను జ్ఞాపించుకున్నాను, కాలం పోతే జరుగుతున్న రోజు కానీ, జరుగుతున్న గంట కానీ, జరుగుతున్న రాత్రి కానీ తిరిగి ఒక రాత్రి రాదు. ఒక రాత్రి తిరిగి రమ్మంటే రాదు, ఒక గంట జరుగుతున్న గంట ఒక గంట రమ్మంటే తిరిగి రాదు. అంటే ధనం పోయిన ఇబ్బంది లేదు కానీ కొంతవరకు మళ్ళీ మనం పెట్టకపోవచ్చు కానీ ఆరోగ్యం కూడా మళ్ళీ జాగ్రత్తగా ఉంటే మనం సంపాదించుకోవచ్చు కానీ కాలం పోతే మళ్ళీ మనం సంపాదించుకోవాలి. అంటే కాలాన్ని గురువులోనే ఉంటే మనం చేస్తే భగవంతున అవరపరుస్తున్నట్టుగా మనం భావించాలి. కృష్ణుడు కూడా గీతలో ఏం చేశాయంటే నేను కాలరూపంలో ఉన్నాను అని చెప్పాను. అంటే కాలాన్ని గౌరవిస్తే భగవంతుని గౌరవించినట్టు. అశోకనిషత్తులో నచికేతసుడు వనధర్మరాజును ఒక ప్రశ్న అడుగుతాడు, దేవకోటంతా మీరు చనిపోయిన తర్వాత తిరిగి సమర్థంగా వాళ్ళకి వెళ్ళాలొస్తున్నారు అంటే అన్నాడు, మళ్ళీ మానవ జన్మ రావాలని ఏం లేదు, ఉత్తరవస్తు కర్మానుసారం జన్మ వస్తుంది. ఈవేళ మానవుడు దగ్గర నిందించిన వాడు వచ్చి దాని పశువు దగ్గర నిందించవచ్చు, లేకపోతే ఇంకా ఉన్నతమైన స్థితిని పొందిన ఇది చాలా ధైర్యంగా వాడు గమనించవచ్చు. ఆ ధైర్యం ఆ నాకు మనం చేతులు ఎంత వ్యక్తం పెరిగిందో చూసుకోవాలి. మనకు వయసు ఎంత ముఖ్యం కాదు, మనకు వయసు 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 90 సంవత్సరాలు వయసు ముఖ్యం కాదు, వయసు శరణ. లోపల చైతన్య స్థాయి ఎంతవరకు పెరుగుతుంది, ఇది మానవుడికి శరీరం పెరగటంలో వయసు వచ్చి మీద పడతాడు, కానీ లోపల చైతన్య స్థాయి పెరగటం లోపలలో ఇంత అశాంతికి, ఇంత ఆందోళనకి, ఇంత హింసా ప్రవృత్తికి, సమాజంలో ఇంత హింసా ప్రవృత్తి అంటే కారణం ఏంటంటే మానవుల్లో చైతన్య స్థాయి తక్కువగా ఉండటమే కారణం. మన ఇంట్లో నలుగురుంటే నలుగురు నిర్దిష్టవాలి, నా మాట నేర్చుకోవాలి, నా మాట అంటే ముందు మానవులకి అహంభావన నేననే కళం కనిపించే దేహభావన అది ముందు నేనే కళం. ఆ నేను మొదల తలంపుని ఇతర తలంపుని కలిసే మన మనస్సును పిలుస్తాం, ఆ మనస్సును జీవుడిని కూడా పిలుస్తారు వేదాంత పరిభాషలో. మానవ దేహం వచ్చింది, మళ్ళీ మీకు మానవ దేహమే రావాలని ఏం లేదు, అక్కడ మీ చేతుల స్థాయి తగ్గిపోయిన పశుజన్మ కింద పడతారు, చేతులు కింద కాళ్ళకన్నా కూడా చేతుల స్థాయి తగ్గిపోతే మానవ దేహం వచ్చిన తర్వాత చదువులను చేసుకోకపోతే మళ్ళీ మీరు పశువు కింద పట్టచ్చు, మీరు చెట్టు కింద పట్టచ్చు, రాయి కింద రాకుండా కూడా పట్టచ్చు. అందుచేత మానవుడికి పునర్దేశం పునర్జన్మ ఎలా వస్తుందంటే వాళ్ళంతకు ముందు జన్మలో కాలాన్ని ఎలా సజీవితం చేస్తున్నారు, వారు చేసిన కారణం ఏంటి, వారు చేసిన పని ఏంటి, వారు చేసిన పని, వాడు మాట్లాడిన మాట, అంటే వాడి కర్మానుసారం పునర్జన్మ నిర్ణయం కనబడుతుంది. ఈ జన్మలో మానవ దేహం వచ్చిందని రాబోయే జన్మలోనే మానవ దేహం రావాలని లేదు, చైతన్య స్థాయి తగ్గిపోతే మళ్ళీ వాడు పశువుగా జన్మించే అవకాశం ఉంది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుని వాడు అభివృద్ధికి వస్తే మోక్షాన్ని పొందవచ్చు, మోక్షశక్తిని పొందవచ్చు, వాడే నారాయణ స్వరూపం పొందుతారు సద్వినియోగం కూడా చేసుకుంటూ అని యమ ఆచార్యుడు ఎవరు కూడా తీర్చలేదు. ఆ యమ ఆచార్యుడు నచికేత శ్రీకృష్ణ చెప్తారు, మీరు నచ్చలేదు గారు చాలా మంచి మంచి విషయాలు చెప్తారు, మనకు ఉపయోగపడే విషయాలు చెప్తారు. అంటే మనకి ఈ శరీరం వచ్చింది, ఈ శరీరాన్ని సద్వినియోగం చేసుకోమని రిపీటెడ్గా చెప్తారు. ఒక విషయం మీరు మర్చిపోకండి, మీ మెత్తులు మూసుకుని మీ ఇంటికి వెళ్ళండి, ప్రతి జన్మలో కూడా తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులు లేకుండా శరీరం కాదు, ప్రతి జన్మకి తల్లిదండ్రులు ఉంటారు, ప్రతి జన్మకి బంధువులు ఉంటారు, ప్రతి జన్మకి విరోధులు ఉంటారు, ప్రతి జన్మకి శ్రీవచ్చులు ఉంటారు. కానీ అన్ని జన్మల్లోనే ఓ సద్గురు మహాగురువు మనకు మనకు దొరకదు. స్నేహితులు లేకుండా, విరోధులు లేకుండా జన్మ ఉండదు, తల్లిదండ్రులు లేకుండా జన్మ ఉండదు, పుట్టి మళ్ళీ పుట్టింది అత్తవారిని లేకుండా జన్మ ఉండదు, బంధువులు స్నేహితులు లేకుండా జన్మ ఉండదు. కానీ అన్ని జన్మల్లో కూడా మనకి మంచి గురువు, ఒక మహాజ్ఞాన, ఒక మహాగురువు మనకి దొరకటం గురువు దొరకటం కష్టం. అదే అవకాశాన్ని మనం వ్యాఖ్య సాధ్యం, భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మనకు ఉత్తమ జన్మ వస్తుంది, ఉదాహరణ జన్మ వస్తుంది. తర్వాత మనకు మోక్షానికి భగవంతుడు లోపల ఉండి మనకు మోక్షానికి దారి చూపిస్తాడు. అంటే కొంతమంది అంటూ ఉంటారు దేవుని అనుగ్రహం వల్ల మనకి విచారణ చేయాలని బుద్ధిపడుతుందా, అయితే విచారణ చేయటం వల్ల దేవుని అనుగ్రహం వస్తుంది. అంటే భగవంతుడి అనుగ్రహం అంటే మనం విచారణ చేస్తాము, లేకపోతే ధ్యానం చేస్తాము, అయితే మనం విచారణ చేయటం వల్ల దేవుని అనుగ్రహం వస్తుంది. దానిలో కృషి మనం మర్చిపోకూడదు, రెండు అవసరమే మనకు, మనకు రెండు అవసరమే, ఇది కృషి అవసరమే, అది కృప అవసరమే. ఆ రెండు మనం అది ఆయన అనుగ్రహం ఎంత ముఖ్యం, మోక్ష సామ్రాజ్యానికి అధిపతి అవ్వడం కోసం ఆయన అనుగ్రహం ఎంత ముఖ్యం, మన కృషి కూడా అంతే మోక్షం. ఒక మాటలు చెప్పాలంటే మన కృషి ఈశ్వరుని అనుగ్రహంగా మారిపోతుంది. మీరు కష్టపడి వ్యవసాయం చేసుకుంటే అది ధాన్యం ఎలా మారుతుందో, అది మీరు సంపదలు ఎలా మారుతుందో, అలా మీరు పడ కష్టం, మీరు చేస్తున్నటువంటి కృషి అది కృపకుండా మారుతుంది. అంటే ఏది అవసరం అంటే రెండు అవసరమే, కృషి అవసరమే, ఆ కృప అవసరమే. ఇది ఒక మోక్షస్థితికి మాత్రమే కాదు, ఇది ఒక మోక్షస్థితికి మాత్రమే అని మీరు అనుకోకండి. ఒక లౌకికంగా చిన్న చిన్న పనులు మనకి నెరవేరాలని లోపల మనం కూడా పనులు చేసుకుంటూ ఉంటాం, పనులు తరచేసుకుంటూ ఉంటాం. ఆ పని నెరవేరకనికి కూడా మన ప్రయత్నం ఉండాలి, కాలం పైకి రావాలి, ఈశ్వరం చిన్న పని. ఒకసారి మనం ఎంత ప్రయత్నం చేసినా చిన్న పని కూడా అవ్వాలి, ఒక తక్కువ ప్రయత్నం చేసినా పెద్ద పని కూడా అవుతుంది ఒకసారి. అంటే ఈశ్వరానుగ్రహానికి అర్థంతి ఏంటి అంటే మీరు లోకానికి సంబంధించిన పనులు కూడా అది నెరవేరాలంటే స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కాక్షం, ఇవన్నీ చాలా ముఖ్యం. అందుకే భక్తుల విషయం మీకు అందరికీ ఏంటంటే మీరు ఆహార విషయంలో జాగ్రత్తగా, ఆహార విషయంలో పదన అంటే మీ సాధనకి ఉపయోగపడేలాగా మీరు వస్తున్నారు. అంటే మీరు మాట్లాడే మాట మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి సహకరించాలి, మీరు తినే తిండి మీ అభివృద్ధికి సహకరించాలి. అదే మీ దైనందిన జీవితంలో మీ జీవిత విధానం మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి సహకరించాలి. అంటే దేవుని కృపకి పాత్రంగా ఈ పద్ధతిలో మనం జీవించాలి. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే సాధన ప్రయత్నం ఈ దేహానికి అక్కర్లేదు, లోపల నా చైతన్యానికి అక్కర్లేదు. మీ శరానికి సాధన అక్కర్లేదు, మీ లోపల ఉన్న ప్రాణశక్తికి సాధన అక్కర్లేదు. మీరు ఎవరికి సాధన కావాలి, లేదా చెప్పినట్టు లోపల జీవుడు కూడా కావాలి. ఆ జీవుడు ఏం చేస్తాడంటే దేహంతో, ఇంద్రియులతో, మనస్సుతో, బుద్ధితో, మీకున్న వికారములతో వారి ప్రాధాన్యం పొందుతున్నాడు. ఆ గుణ లక్షణాల గురించి, ప్రకృతి లక్షణాల గురించి ముందుగా పొందటానికి సహాయం, ఎప్పుడైతే దేవ లక్షణాల నుంచి ప్రకృతి లక్షణాల నుంచి విడుదల పొందుతారో లోపల సహజంగా ఉన్న న్యాచురల్గా నార్మల్గా ఉన్న ఆనందం అనేది వ్యక్తం అవుతుంది. ఏది ఏమిటిగా మీరు తెలిసినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మీకు గోచరిస్తుంది. అంటే మనం మాట కూడా సాత్వికంగా మాట్లాడాలి, వాకు తపస్సు. అంటే మనం ఎవరైనా మాట్లాడితే పది మందికి చదవడమే ఇవ్వాలి. కొంతమంది మాట్లాడాలంటే చాకు బొట్టు కోసినట్టు, లేడి పెట్టింది మనం చాలా మీద కోసినట్టు ఉంటుంది. దాని వల్ల హృదయం మనం పెట్టచ్చు. అర్జున, ఎవరికైతే ప్రశాంతమైన మనస్సు ఉందో, ఎవరికైతే బ్రాహ్మణ స్థితిని పొందాలనే ఆకాంక్ష ఉందో, ఎవరికైతే రజోగుణ వికారంలో లేవో, ఎవరైతే తన మనస్సులో ఉన్న దోషాల నుంచి విడుదల పొందటానికి నిరంతరం మీరు రాత్రి మీ కళలు అని అనకుండా ఎవరైతే కృషి చేస్తున్నారో, ఎవరైతే దాన్ని ఫిల్టర్ నుంచి ఆ మనస్సులో మన దోషాల నుంచి ఆ రాజవతల నుంచి విడుదల పొందటానికి ఎవరైతే కృషి చేస్తున్నారో, అటువంటి యోగికి, అటువంటి సత్పురుషుడికి, అటువంటి దేవజ్ఞానికి, అటువంటి విజ్ఞానికి ఉత్తమ సుఖం, ఉత్తమ శాంతి తనంతట తానుగా వచ్చి ఆ యోగిని వరిస్తుంది అర్జున అని భగవంతుడు గీతలో చెప్పాడు. అంటే మన వెళ్ళే సుఖాన్ని వరం చక్కగా వచ్చింది, మన జీవిత విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటే ఆ వర్తమ సుఖం వచ్చి మనల్ని వరిస్తుంది, మనల్ని వరిస్తుంది. ఆ వర్తమ శాంతి, ఆ సుఖం ప్రకృతికి సంబంధించిన విషయాలతో అంటూ లేనటువంటి ఆ సుఖం, ఆ శాంతి అది వచ్చి ముందు వెళ్ళి దానికోసం ప్రయత్నం చేయక్కర్లేదు, అదే వచ్చి మీరు వరుస్తుంది అయ్యా. ఆ ఉత్తమ సుఖం ఎవరిని వరుస్తుంది అంటే మీ బలహీనతలంటే మీకు తెలియా, మీ బలహీనతలంటే మీరు తెలుసుకోవాలి ముందు. మీకు పునర్జన్మ కారణాలు ఏమన్నాయో మీ మనసులో తెలుసుకోవాలి. బాగా లెక్చరర్గా చెప్తారు, మీ మనసు ఏ కోరికలైతే గోపుతున్నాయో అవి చూసుకోమని. అంటే మీ మనసును ఏ విషయాలైతే బాధపడుతున్నాయో, ఏవైతే మీకు అశాంతి కలిగివేస్తున్నాయో, ఆందోళన కలిగివేస్తున్నాయో, వాటి నుంచి విడుదల పొందటానికి నువ్వు ప్రయత్నం చేయటమే సాధన. చైతన్యం కూడా కోరికతో తాదాత్యం పొందదు, దేహం కూడా కోరికతో తాదాత్యం పొందదు. ఈ కోరికలన్నీ కూడా మనస్సులో ఉన్నాయి. పూర్వజన్మ వాసులు, రాబోయే జన్మ కారణాలు ఇవన్నీ మనస్సులోనే ఉన్నాయి. దేవుడు ఆయన దగ్గర పెట్టుకోలేదు. ఎవరి గుణాలని ఎవరి వికారాలను వారి మనస్సులో పెట్టి ఉంచారు. ఆ మనస్సుకు అనుగుణంగా వారు చేసిన కర్మకి అనుగుణంగా వాడు పునర్జన్మను ప్రసాదిస్తాడు, పునర్జన్మను ఇస్తాడు. అంతేగాని అక్కడ వచ్చి దగ్గర ఉండవు, అది ఎటువంటి కరెక్ట్గా ఉంటుంది. అంటే ఒకరి మీద ఇష్టం, ఒకరి మీద అయిష్టం, అది ఏమి ఉండదు, ఎటువంటి కరెక్ట్గా ఉంటుంది. నేను చేసినటువంటి కర్మకి ఈ వాసన అనుగుణంగా మీరు పునర్జన్మ నిర్ణయించబడుతుంది. అయితే ఈ జన్మలో నేను మనిషిగా జన్మించాను, వచ్చి జన్మలో మనిషిగా వస్తాను అనుకోవచ్చు. పశు జన్మలో తగ్గచ్చు, అంతకంటే చేతులు వస్తాయి. కాకపోతే చెట్టు కింద ఒక రాయి కింద కూడా మేము ఒకటి అవకాశం. అంటే కాలాన్ని వచ్చిన పనిని జాగ్రత్తగా చూసుకోండి అని గమన మనిషి అన్నమాట. వచ్చిన పని మర్చిపోకండి. మీరు ఏ పని మీదకి వచ్చారో, మనం ఏ భూమికి ఏ పని మీదకి వచ్చామో ఆ పని మర్చిపోకూడదు. అర్జున్ ఈ దేశయాత్రకు సంబంధించిన పనులను జాగ్రత్తగా చేసుకుంటూ ఇతరుల మీద ఆధారపడకుండా మిగతా సైన్యంతో కూడా బ్రాహ్మణస్థితిని పొందటానికి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకో. అంటే వ్యర్థమైన చింతలతో, వ్యర్థమైన కర్మలతో కాలాన్ని పాడు చేసుకోవద్దని చెప్తారు. మీరు ఏదైనా పనిచేస్తే మీ కుటుంబానికి ఉపయోగపడిన మంచిది, సమాధానం ఉపయోగపడిన మంచిది. తర్వాత మనకి వెయ్యి టాస్క్లు ఎక్కువ రాకుండా సాధ్యమైనంత వరకు చిరుతరం కూడా రాకుండా చూసుకోవాలి. చిరుతరం కూడా రాకుండా చూసుకోవాలి, అది జాగ్రత్తగా ఉండాలి. ఇంకేమో మానవుడు తలంపును బట్టి పని చేస్తాడు, తలంపును బట్టి మాట్లాడతాడు. ఇంకా తలంపు గురించి మన చిన్న అన్నం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో, మన మనసులో వచ్చే తలంపుల విషయం కూడా అంత జాగ్రత్తగా ఉంటాం. అంటే తలంపులు మంచి తలంపు వస్తుంటే మనం ఉద్ధరించబడతాం, చెడు తలంపులు వస్తే అభివృద్ధి పాడవుతాం. ఇంకా తలంపుల విషయంలో మనకి ఎటువంటి తలంపులు వస్తున్నాయో, తలంపుల విషయంలో కూడా మనం బహు జాగ్రత్తగా ఉంటాం. ఇది సాధన అవడం, చైతన్యానికి సాధన అక్కర్లేదు, దేహానికి సాధన అక్కర్లేదు, మరి జీవుడికే సాధన. ఆ శరీరం మరణించినట్టు ఏదైనా బాధిస్తే బాధపడితే కూడా జీవుడని లక్ష్యంగా చెప్తారు. శరీరం మరణించినట్టు ఏదైనా ధర్మాత్రమే బాధపడతారు, ఏదైనా జీవుడే బాధపడతారు. ఎందుకు బాధపడతారు? శరీరం తనకు కాకపోయినా, శరీరంతో తనకున్న సాధాక్ష్యాన్ని బట్టి దుఃఖం వస్తుంది. మనకు ఇదనుకున్న దుఃఖం వస్తుంది, మనం అదనుకున్న దుఃఖం వస్తుంది. మనం దేంతో ఐడెంటిఫై అవ్వకుండా ఏమీ దుఃఖం రాదు. ఏంటో కాలాక్ష్యం పొందకుంటే మనకు దుఃఖం రాదు, ఏంటో దానితో కాలాక్ష్యం పొందుతాము. ఆ శరీరంతో ఎప్పుడైతే మనకు కాలాక్ష్యం వచ్చిందో, ఆ శరీరం మరణించినప్పుడు ఆ శరీరంతో కాలాక్ష్యం పొందిన జీవుడు మాత్రమే దుఃఖపడతారు. ఇది సాధనలు ఎవరికంటే జీవుడికి మాత్రమే, పునర్జన్మలు ఎవరికంటే జీవుడితో. ఎందుకు జీవుడికి పునర్జన్మ దేహం లేకుండా జీవుడు ఉండలేదు. అంటే మీరు దేహం ఉండగా జీవ లక్షణాలు కనుక పోగొట్టుకుంటే మళ్ళీ ఈ చక్రంలోకి, ఈ జన్మ మరణ చక్రంలోకి మీరు రావాల్సినటువంటి పని లేదు. శరీరం ఉండగానే పోగొట్టుకోవాలి. శరీరం మరణించిన తర్వాత మనం ఇంకా చేసి ఏం లేదు, మళ్ళీ దేహం వచ్చే వరకు మనకు సాధన చేసే అవకాశం లేదు. అంటే శరీరం ఉండగానే మనం సద్వినియోగం చేసుకోవాలి. అంటే రమణ మహర్షి గారు కూడా అక్షర మన మనలో ఏమని చెప్తారంటే, ఈ దేహం భౌతికమైన అగ్నికి ఆకుతి అవ్వకముందు ఓ అరుణాచలేశ్వర ఈ జ్ఞానాన్ని సంకరించి ఈ యోగ లక్షణాలను బహిరపలేదు. నాకు ఈశ్వరానుగ్రహం అంటే నేను ఎలా పాత్రమవుతాను అని ప్రశ్న. రమణ మహర్షి గారు ఆయన జీవిత కాలంలో 30,000 ప్రశ్నలకు సమాధానం చెప్తారు. వ్యాపారం కూర్చొని ఎక్కువ ప్రసంగాలు చేయలేదు. ప్రత్యేకంగా కావాలని రచనలు చేయలేదు. కానీ ఎవరైనా అడిగితే భక్తి చోటు అడిగితే జ్వరం కోసం కాకుండా తెలుసుకోవాలనే కాంక్షతో కనుక అడిగితే అటువంటి సాధకులకి అటువంటి జిజ్ఞాసులకి 36 ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మీరు ప్రసంగాలు ఎందుకు చేయకూడదు అని ఒక సందర్భంలో ఆయన అడిగారు. అయితే అన్నారు, జ్ఞానాన్ని ఇవ్వాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి. ప్రసంగాల ద్వారా కంటే మౌనం ద్వారా ఎక్కువ జ్ఞానాన్ని ఇవ్వవచ్చును. వాడు ప్రసంగం చేస్తున్నారా, మౌనం ద్వారా అడగడం ముఖ్యం కాదు. ఆ జ్ఞానాన్ని పంచిపెట్టడం, జ్ఞానాన్ని ఇవ్వటం ముఖ్యం. వారు ఏ వాసనను తొలగించుకోవడానికి, ఏ వాసన నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఆ వాసనను తొలగించుకోవడానికి తగిన శక్తి ఆ సాధకుడికి ఇవ్వటం ముఖ్యం. ప్రవచనాలు, ప్రసంగాలు, ఈ లైసెన్స్, ఈ రీడింగ్స్, అధ్యయనాలు ఇవన్నీ అవసరమే. కానీ అది రెండో పక్షం. మొదటి పక్షం ఏంటంటే విశ్వానుగ్రహం, గురువు అనుగ్రహం. అది మనస్సు ఏంటి లాంటిది, అది అనగాలంటే ఆ గురువు యొక్క అనుగ్రహం అనే శంఖం అవసరం. యోగులు ఎవరు అనచగలరో సింహం మాత్రమే అనచగలరు. అలాగే మనస్సని ఏ విధంగా వాసన అనే యోగులు ఎవరు తొలగించగలరు, అంత బలమైన జంతువుని ఎవరు తొలగించగలరు, అంత బలమైన వాసన ఎవరు తొలగించగలరు. ఈ వాసనను కేవలం నీ చెల్లి చేతలో నీ వాసన తొలగించుకోలేదు. గురువు అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం, కాలం కలిసి రావటంలో వాసన గురించి విడుదల పొందుతా ఉన్నావు. కేవలం నీ తెలియబితే సరిపోదు, కేవలం నీ సాధన అంటే సరిపోదు. ఈశ్వరుడు యొక్క అనుగ్రహం నాకు కావాలి అని అడుగుతున్నాడు ఇక్కడ ఒక భక్తుడు. భగవాన్ ఏమంటున్నాడంటే ఈశ్వర అనుగ్రహం వస్తుందని నేను అర్పించుకోవటం వల్ల వస్తుంది. అన్ని బలవంతుల మనిషిని ఈ పని నేను చేశాను సమస్యలు అందిస్తాను. నువ్వు అహం వృత్తి రాకుండా జీవిస్తే, అహం వృత్తి రాకుండా పనిచేస్తే, అహం వృత్తి రాకుండా మాట్లాడితే, ఈ దైవంలో జీవితం అహం వృత్తి లేకుండా, అహంభావన లేకుండా ఉంటే అప్పుడు ఈశ్వరానుగ్రహం నువ్వు పాత్రలు అవుతావు. అప్పుడు ఏం చేస్తాడు, పాత్రలు ఎవరే కాదు, ఆయన స్వరూపాన్ని నీకు ఇస్తాడు, జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. అంటే ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తే ఆయన స్వరూపం నీకు తెలుస్తుందో ఆ జ్ఞానాన్ని నీకు కలగజేస్తాడు ఆయన అనుగ్రహం వల్ల. ఎందుకల్లా అనుగ్రహమే, అందువల్ల అనుగ్రహం అయితే దాన్ని గుర్తించే గుర్తింపు చేసే శక్తి మనకు అనుగ్రహం ఎదురు మనకు తెలుగుతుంది. అనుగ్రహం వల్ల ఎదురు తెలిస్తే అనుగ్రహం సంపాదించుకోవడానికి మనం ఎంతో కొంత ప్రయత్నం చేస్తాం. దాని ఎందుకు తెలుగుతుండదు కాబట్టి ఆ అనుగ్రహం సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయటం లేదు. అంతేత మీ శరణాగతి పొందటం వల్ల, గతంలో శరణాగతే, ఆ శరణాగతి పొందటం వల్ల ఈశ్వర అనుగ్రహానికి నువ్వు పాత్రలు అవుతాం అయ్యా. నువ్వు శరణాగతి మృదమైన సాధన. ప్రతి చిన్న విషయానికి మనస్సును పుణ్య చేసుకుంటే నువ్వు శరణాగతి పొందడం. అంటే నువ్వు శరణాగతి పొందటం నేర్చుకుంటే ముందు అసలు నువ్వు మీలో ఉన్న వాసనతో మీరు పోరాడి దాన్ని జయించాలంటే ఎంతో కొంత నీకు శాంతి పొందాలి, ఎంతో కొంత నీకు శక్తి రావాలి. తర్వాత ఆ వాసన పునర్జన్మలకు భగవాన్ చెప్తుంటారు, మరి విషయం బాగా నువ్వు అరవాడు మరి చెప్పిన చూశారు లేదండి, అసలు మరి విషయం బాగా చిన్నది. ఇది మనకి మన ముందుకు అందరికి వచ్చిన విషయం. మరి విత్తనం బాగా చిన్నది. ఆ చిన్న విత్తనంలోంచే పెద్ద కాండాలు, పెద్ద ఆకులు, మామిడి పెద్ద పెద్ద చెట్టు, వ్యాంక విశాలమైన అటువంటి చెట్టు, ఎన్నో చిన్న విత్తనంలోంచి మరి మహావృక్షం, ఎంతో వృక్షం వ్యాపిస్తాను వచ్చి. అదే మీకు చిన్న వాసన చాలు. ఆ చిన్న వాసన మీకు లోకాన్ని కల్పిస్తుంది, లోకాన్ని సృష్టిస్తుంది, నేను సంసార చక్రంలో బంధిస్తుంది. ఒక చిన్న వాసన చాలు. శరీరం చనిపోవడానికి అన్ని రోగాలు అక్కర్లేదు, అన్ని ఒక వాసన సరిపోతుంది. అదే మీ పునర్జన్మకి ఒక వాసన సరిపోతుంది. అంటే వాసన నుంచి తలంపు వస్తుంది. లోపల వాసన లేకపోతే మీకు తలంపు రాదు. వాసన ఎలా వస్తుందంటే పూర్వజన్మలో ఏ విషయాన్నైతే మీరు బోధించారు, అంటే దానివల్ల సుఖం రాకపోయినా సుఖం వస్తున్నానా, ఏ విషయాలైతే నువ్వు బోధించావు, ఆ భోగం నుంచి వాసన పడుతుంది. మనకి సుఖం కావాలి, కానీ సుఖం ఎక్కడుందో మనకు తెలియదు. అది ఎక్కడుందో తెలియజేయడానికి ఆచార్య పురుషుడు, మహాత్ముడు, జ్ఞానుడు, గురువులు ఈ భూమికి అవతరించి వచ్చారు. అందరికీ సుఖం కావాలి. దేవుడు లేడని చెప్పే వాళ్ళు ఉన్నారు, కానీ నాకు సుఖం అవసరం లేదని చెప్పే వ్యక్తి ఒక్కడు కూడా కనపడదు. నాస్తికులకు కూడా సుఖం కావాలి, నాకంటే ఎక్కువ కావాలి నాస్తికులకు సుఖం. భక్తులు కొంత వేరు చేస్తారు కష్టాన్ని, నాస్తికులు అసలు ఉద్యోగం చేయలేరు, అందుకే వాళ్ళకు కూడా సుఖం కావాలి. అయితే ఆ సుఖం ఎక్కడ ఉంది? అది చెప్పటానికి, అది జీవితం బోధించడానికి ఈశ్వరుడు అనేక గురువు రూపంలో, అంటే మన భగవంతుని ఆరాధించగా ఆరాధించగా స్మరించగా 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 అవసరమైతే నీ ఒక్కడి కోసం భగవంతుడు గురు రూపం ధరించి భూమి మీదకి వస్తాడు. అటువంటి అనుగ్రహ స్వరూపుడు ఒక ప్రహ్లాదం రక్షించడానికి నరసింహస్వామి అవతారం వచ్చింది. అంతకంటే నరసింహస్వామి చేసిన పని ఏమిటి? ఒక ప్రహ్లాదం రక్షించడం కోసం భగవంతుడు నరసింహస్వామి రూపం ధరించాడు. అంటే ఈశ్వరుడు పట్ల మనకున్నటువంటి ప్రేమ, భక్తి, విశ్వాసము, విశ్వాసం భక్తి అని పర్యాయ పడాలి. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం ఈశ్వరుడు పట్ల సజీవమైన విశ్వాసం పెరిగిందో ఆ విశ్వాసం రూపము లేని నామం లేని నామరూపము లేని ఈశ్వరుడికి ఒక రూపం ధరించి ఒక నామం ధరించి మన కోసం భూమి మీదకి వచ్చి మన హరింప చేస్తాడు. అంటే ఈశ్వరుడు అనుగ్రహ స్వరూపుడే. దైవమన్నా గురువు అన్నా చైతన్యమన్నా అనాత్మ అన్నా ఇవన్నీ పర్యాయ పడాలి. మనం చైతన్యాన్ని ఆత్మ అంటున్నాం, గురువు అంటున్నాం, లేదా ఈశ్వరుడు అంటున్నాం, దైవం అంటున్నాం, ఎందుకే పెట్టి ఎందుకు కూడా ఉన్న పదార్థం ఒకటి, ఉన్న పదార్థం ఒకటే. దాన్ని మనం గురువును లేదా చైతన్యం అని అడుగుతాను, బ్రహ్మమనం ఇవన్నీ కూడా పర్యాయపడాలి. ఇవన్నీ పర్యాయపడాలి. ఏ వస్తువునైతే నువ్వు పొందటానికి ప్రయత్నం చేస్తున్నావు, ఏ వస్తువుని తెలుసుకోవడానికి నువ్వు ఏర్పడ చేసి సాధన చేసి పెద్దలను ఆశ్రయిస్తున్నావు, ఆ వస్తువు యొక్క అనుగ్రహం లేకుండా దాన్ని నువ్వు పొందలేదు. వచ్చిన పని మరిచిపోకూడదు. భగవాన్ రిపీటెడ్గా చెప్పేవారు. ఎందుచేతంటే ఒక కాకినాడ నుంచి ఒక పెద్ద మనిషి వెళ్ళాడు ఎక్కడికి భగవాన్ చూస్తాను. అయితే భగవాన్ సోఫాలో కూర్చున్నాడు ధ్యాన మందిరంలో. వచ్చిన ఆయన అన్నాడు, చూడు ఎవండ స్వామి ఆ మూని ఒకడు ధ్యానం చేయడానికి కూర్చున్నాడు, కానీ వాడు నిద్రపోయాడు. అది ఉద్దేశం ధ్యానం చేయాలని. ఆ ధ్యానంలో అతనికి నిద్ర వచ్చింది అని అడుగుతుంది. అంటే భగవాన్ అడుగుతుంది కాకినాడ పెద్ద మనిషితో, వాడు వచ్చిన పని వాడు చూసుకుంటున్నాడు, నువ్వు వచ్చిన పని నువ్వు చూసుకుంటున్నావు అని అడుగుతుంది. వాడు ఎందుకు వచ్చాడంటే నిద్ర పోవడానికి వచ్చాడు. నువ్వు కాకినాడ నుంచి ఎందుకు వచ్చావంటే వాడు నిద్రపోతున్నాడు లేదా చూడటానికి నువ్వు వచ్చావు. మోక్షం నీకు అక్కర్లేదు, వాడికి అక్కర్లేదు. ఆత్మ జ్ఞానం, ఆత్మ విద్య, ఆత్మ సుఖం, ఆత్మ శాంతి నీకు అక్కర్లేదు, వాడికి అక్కర్లేదు. వాడని నిద్రపోవడానికి వచ్చాడు కదా, వాడి పనులు చూసుకుంటున్నాడు. అందుకే నువ్వు ఎందుకు వచ్చాడు, వాడు నిద్రపోతున్నాడు లేదా చూడటానికి వాడు వచ్చాడు. అది ఉంచుకుని వచ్చిన పని భూమిలో మనం ఏ పనిలో వచ్చామో ఆ వచ్చిన పని చూసుకోవటం చాలా ముఖ్యం. ఇప్పుడు మన రోడ్డు ప్రయాణం చేస్తూ ఉంటాం, మనకి మంచి వాళ్ళు ఎదురవుతారు, చెడ్డవాళ్ళు ఎదురవుతారు, పశువులు ఎదురవుతాయి, అనేక రకాల రకరకాల ఎదురవుతూ ఉంటాయి. కానీ మనం మా పద్ధతిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం, అవుతానండి అలా. అలాగే అదేవిధంగా మనం వచ్చిన పని మనం చూసుకోవాలి. మా మనిషి అర్థం వస్తున్నారనుకోండి, మా కార్యం చేస్తాం తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అది లోకం, లోకం అనేది రకరకాలుగా ఉంటుంది, ప్రకృతిలో రకరకాలుగా ఉంటుంది. నేను ప్రకృతి మనుషులు తప్పించుకుంటూ మీ గమ్యం చేరుకోవడానికి నేను ప్రయత్నించాను. నేను అంటే ఒక మహాత్ముడు అన్నాడు, ఇదంతా కలియుగం, ఈ కలియుగంలో మోక్షాన్ని పొందడం చాలా కష్టమని చెబుతున్నారు. ఇది కష్టం అయితే అవ్వచ్చు, కలియుగం అంటే భక్తి భావన తక్కువ అనొచ్చు, ఎవరైనా ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలంటే వాడికి సహాయ సహకారాలు ప్రాపర్గా అందకపోవచ్చు. ఏ అమావాస్య చేయటం అనుకోండి, మీ చేతిలో ప్యాక్చులైట్ ఉంటే అమావాస్య చేయటం ఏం చేస్తుంది? మీ చేతిలో ప్యాక్చులైట్ ఉందనుకోండి అమావాస్య చేయటం ఏం చేస్తుంది? చేయకుంటే ఉండనివ్వండి. మీరు నడిచెళ్ళిపోవడానికి మీ చేతిలో ప్యాక్చులైట్ పనిచేస్తుంది. అలాగే ప్రకృతి మనుషులు కూడా మీ చేతుకు ఇవన్నీ మీ సాధన వల్ల మీ సాధన పద్ధతి మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే ప్యాక్చులైట్ సహాయించడం మీరు గమ్యానికి వెళ్ళిపోతారు. ఎంత చేయటం గాఢంగా ఆ డాక్ కృష్ణ అయితే మీ పద్ధతిలో మీరు ధరించి వస్తుంది. ఎవరో కూడా మీకెందుకు ఎంత కలిగి ఉంది, ఎంత కలి లక్షణాలు అనుకోవడం మీకెందుకు, మీ పద్ధతిలో మీరు సాధించవచ్చు. ఎందుకంటే చైతన్యానికి ఇతర విషయాలు అక్కర్లేదు, ఆత్మకి ఇతర విషయాలు అక్కర్లేదు. ఇతర విషయాలు ఎవరికి కావాలంటే అహంభావంతో కావాలి, ఈ మనస్సుకే కావాలి. ఆ మనస్సుకి ఆకారం వెళ్ళటండి, కానీ ఆకారాలను పట్టుకోవడం మనకి ఇష్టం అంటే ఈ మనసు నాకు చూపించమంటే మీరు చూపించగలరా? చూపించలేదు, ఉంచడానికి ఆకారం లేదు. దానికి ఆకారం లేకపోయినా ప్రతి జన్మలను ఏదో ఆకారాన్ని పట్టుకుంటుంది. మన రూపాలను మారుస్తుంటుంది, ఏదో రూపాన్ని ధరిస్తుంటుంది, ఆ రూపాలను మారుస్తుంటుంది. ఈ జీవుడు తన రూపంతో తన నామంతో తాదాక్ష్యం పొందటం వల్ల వారికి దేవలక్షణాలు పెరుగుతాయి. రమణ మహర్షి గారు మాకు చక్కటి ప్రశ్నించారు. వెరీ చార్మింగ్ క్వశ్చన్, వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఏమంటే అందుకు దేశంలో కొంతమంది నాయకులు సేవ చేస్తున్నారు కదా, ప్రజలకి కొంతమంది నాయకులు సేవ చేస్తున్నారు కదా, మరి ఆ సేవ వల్ల వారికి ఆత్మజ్ఞానం ఇంటికి కలగటం లేదు. అప్పుడు వెంటనే భగవాన్ అన్నారట, దే ఆర్ సెల్ఫ్ సెంటర్డ్. వాళ్ళు సేవ చేయొచ్చు, కానీ లోపల స్వార్థంలోంచి వాళ్ళు బయటకు రాలి. పెద్ద పెద్ద నాయకులు కూడా మామూలుగా ప్రజల కోసం కొన్ని పనులు చేయొచ్చు, కానీ వాళ్ళు లోపల నుంచి స్వార్థంలోంచి విడుదల పొందడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఏం లేదు. దే ఆర్ సెల్ఫ్ సెంటర్డ్. వారు సెల్ఫ్ సెంటర్డ్ కాదనుకోండి, ఏనాడో జ్ఞానం అయిపోతారు. అంటే వాళ్ళు ఏదైనా పని చేయొచ్చు, ఒకవేళ మంచి పనే చేయొచ్చు. ఆ మంచి పని కూడా ఆ నాయకులు ఏదో ప్రయోజనం ఆశించి చేయొచ్చు. ఆ ప్రయోజనం వస్తున్నా కానీ దేవుని అనుగ్రహం రాదు, వాడి జ్ఞాని అవ్వలేదు. మ్యాథమెటికల్ యాక్యురసీ నువ్వు బాగా అర్థం చేసుకోండి. మ్యాథమెటికల్ యాక్యురసీ, నువ్వు ఏదైనా ఒక మంచి పని చేయొచ్చు, చేస్తే దాని ఫలితం నీకు రావచ్చు. నువ్వు అనుభవిస్తావు, అనుభవిస్తే కాల ప్రవాహంలో కుట్టుకుపోతుంది. అదే నువ్వు ఏ ఉద్దేశంలో అయితే చేస్తున్నావో ఆ పని కాలకు ఫలితం నీకు వస్తున్నా, కానీ ఈశ్వరుడు కొన్ని రాదు. నీ పని ఆ ఫలితానికే పరిమితం. కానీ నువ్వు పరిమితులు లేకుండా నీకు కేవలం ఈశ్వరానుగ్రహం కోసమే కనుక పని చేస్తుంది, అది ఈశ్వరానుగ్రహం నీ వ్యక్తి మీద వర్షిస్తుంది, నీ శిరస్సు మీద వర్షిస్తుంది. వర్షించమే కాదు జ్ఞాన సామ్రాజ్యానికి అధిపతిని చేస్తుంది. మనం ఎవరైనా చిన్న మాటలతో పడ్డాం, ఇంకా మనకు జ్ఞానం ఎలా కలుగుతుంది? ప్రపంచంలో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. చైతన్యంలో మంచి లేదు, చెడ్డ లేదు. ఈ చెడ్డ ఎక్కడ ఉంటే మనసులో మంచి మనసులో ఉంది, చెడ్డ మనసులో ఉంది. ఈ చెడ్డ మంచి అని చైతన్యంలో ఏం లేదు, ఆత్మలో ఏం లేదు. అదే రమణదేవాన్ని అడిగారు ఒక చట్టం, మరి చెడ్డవాళ్ళు కూడా ఎందుకున్నారు సృష్టిలో? వాళ్ళు కూడా కాదనకుండా వాళ్ళ ప్రయోజనం కూడా ఉంది. మంచివాళ్ళు ఇంకా మంచివాళ్ళు చేయడానికి చెడ్డవాళ్ళ పాత్ర ఈ లోకంలో కూడా ఉంది. అంటే లోకంలో వాళ్ళు పోషించే పాత్ర కూడా ఉండవయ్యా అన్నారు భగవాన్. భగవాన్ ఒక మాట అన్నారు, పుట్టినవాడు చనిపోతాడు కానీ పట్టణవాడు చనిపోడు, పట్టణవాడు చనిపోడు పుట్టినవాడు చనిపోతాడు. అయితే శరీరం పుట్టినప్పుడు సంతోషిస్తాం, ఆ శరీరం మరణించినప్పుడు దుఃఖపడతాం. ఎందుకు నువ్వు చేయవలసినట్టు ఆ శరీరం పుట్టినప్పుడు నువ్వు ఎంత సంతోషపడ్డావు, ఆ శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా అంత సంతోషంగా వెళ్ళిపోవాలి. ఈ శరీరం వచ్చినప్పుడు నువ్వు సంతోషించావు కదా, ఏదో రోజు నువ్వు 90 సంవత్సరాలు జీవించిన, 70 సంవత్సరాలు జీవించిన, ఏదో రోజు శరీరానికి మరణం ఉంటుంది. ఈ గాలి మనం ఎన్నిసార్లు, ఈ శ్వాసలు ఎన్నిసార్లు తీసుకోవాలో మన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు నిర్ణయించబడి ఉంటుంది. దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టండి, దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టండి. అది ఏ రోజున ఎక్కడ ఉండాలో దాని ప్రారంభం ప్రకారం అది నడుస్తుంది, ఏదో ఒక రోజున రాలిపోవచ్చు. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే, నువ్వు పుట్టినప్పుడు సంతోషంగా పుట్టుకు, నువ్వు సంతోషించాలంటే ఉద్యోగులందరూ సంతోషిస్తారు. నువ్వు వచ్చిన రోజు సంతోషిస్తారో చనిపోయిన రోజు దొరకవచ్చు. పుట్టిన తర్వాత చచ్చిపోయే రాజకీయ మనిషి మాటలు, మరి పుట్టినప్పుడు నువ్వు సంతోషిస్తున్నావు, చనిపోయినప్పుడు దుఃఖపడుతున్నావు. అంటే పుట్టినప్పుడు నువ్వు ఏ సంతోష స్థితిలో ఉన్నప్పుడు ఉన్నావో, చనిపోయినప్పుడు కూడా ఆ సంతోష స్థితి, ఆ నిర్వీకార స్థితి నువ్వు పొందాలయ్యా, అదే సాధన. అంటే శాంతిగా ఉండాలి, మన ప్రాణం నుంచి పెట్టి ఎలా ఉండాలి, శాంతిగా అశాంతిగా ఉండాలి. ఓం శాంతి, శాంతిగా ఉండాలి. ఎలా ఉండగలుగుతాము? రజోగుణ వికారంలో లేనిప్పుడు కదా మనం శాంతిగా ఉండదు. మనసులో లోపాలు, బలహీనతలు, దోషాలు లేనిప్పుడు కదా మనం శాంతిగా ఉండదు. ఈ మనసులో ఉన్న దోషాలను బయటికి లాక్కుని వాటిని కాల్చి నీరు చేసినప్పుడు కదా మనం శాంతిగా ఉండదు. అంటే భగవాన్ ఉద్దేశం ఏంటంటే, మన శరీరం పడిపోకముందే మన మనసు మన గొప్ప అంతా బయటకు వచ్చేస్తే శాంతిగా శాంతిగా శరీరాన్ని పెట్టవచ్చు. జ్ఞానికి శరీరం ఉన్నా అవుతే, శరీరం లేకపోయినా అవుతే, ఇంకా శరీరం ఉండటంలో లాభం లేదు, శరీరం పోవటంలో నష్టం లేదు జ్ఞానం. ఎందుకంటే అజ్ఞానం అనుకుంటాడంటే తన అస్తిత్వాన్ని శరీరానికి పరిమితం చేసుకుంటాడు. జ్ఞానం తన అస్తిత్వం తనకు దేహం ఉందనుకుంటాడు, కానీ తన అస్తిత్వం దేహానికి పరిమితమై ఉండదు. మనం దేహం పోయినప్పుడు నేను పోతున్నాను అని అనుకుంటాం. జ్ఞానం ఎందుకుంటా అంటే దేహం పోయినప్పుడు దీని బరువు ఊడిపోయింది అనుకుంటాడు. దీనికి ఇంకా అన్నం పెట్టక్కర్లేదు, బట్టలు చెప్పక్కర్లేదు, హాస్పిటల్కి చెప్పక్కర్లేదు. అంటే అది గిరి మీద బరువు కింద పెట్టేసి ఎలా ఉంటుందో జ్ఞానికి ఆ దేహం ఊడిపోయినప్పుడు కూడా అలాగే ఉంటుంది. అంటే దేహానికి చాకరీ చేయక్కర్లేదు, దేహం అంటే దానికి బోళ్ళంత చాకరీ చేయాలి. అంటే జ్ఞాని దేహం ఉండాలంటాడు, పోవాలని అనుకోడు. ఒకవేళ దేహం పోయిన టైం చేస్తే ఏమనుకుంటాడంటే అదనంగా చాకరి తప్పింది అనుకుంటాడు, కానీ అది దుఃఖం రాదు. ఇంకొక రాదంటే దేహం మరణించిన తర్వాత తన ఉంటాను అన్న సంగతి తనకు తెలుసు. దేవుడంటే వండటమే, దేవుడంటే ఏంటి వండటమే దేవుడు. అయితే మనకి మరణం అంటే భయం ఎందుకు వస్తానంటే మరణించిన తర్వాత ఉండము అని అనుకుంటున్నాం. మరణించిన తర్వాత కూడా మనం ఉంటాము అన్న సంగతి మనం ఆనందంలోకి వస్తే కబుర్లు కాకరకాయలు కాకుండా ఆ మరణించిన తర్వాత కూడా మనం ఉంటామన్న సంగతి అమృతానుభవం కనుక మన హృదయంలో మనం భగవాన్ చెప్పారు, అహం మృతి తప్పుకోకుండా, అహం మృతి దారివ్వకుండా, మాయ దారివ్వకుండా నీ లోపల అహం స్ఫురణను చేతికి అందగలవయ్యా. నీ లోపల అహం మృతి తప్పుకోకపోతే, మాయ తప్పుకోకపోతే, ఈ అహం స్ఫురణ నీ లోపల ఉన్నప్పటికీ అహం స్ఫురణ మృతి నీకు అందుతుందంటే అహం మృతి దారిచ్చినట్లు కదా. అహం వృత్తి దేనితోడో దానితోడో తారాక్ష్యం పొందుతుంది. అహం స్ఫురణ దేనితోడో తారాక్ష్యం పొందదు. శరీరం మరణించకుండా అహంస్ఫురణ ఎదగకుండా అహంస్ఫురణ నీ చేతికి అందుబాటులో ఉన్నప్పుడు అమృతి స్థితిని పొందుతావు. అంటే దేహం మరణించిన మరణం లేని స్థితిని పొందుతావు. అప్పుడు సుఖం, నీ శాంతి, ఆనందం మీరు స్వరూపంగా వ్యక్తమవుతుంది. నేను చెప్పే మాటలో నాకు కొంచెం అర్థం ఇలా చెప్పండి అని అంటున్నాడు. మీరు మాటలు చెబుతున్నారు, నేను నేర్చుకోవడానికి వచ్చాను, మీతో తప్పించడానికి, మీతో వివాదం పెట్టడానికి, మీతో దర్శనం పెట్టడానికి రాలేదు. మీరు చెప్పే మాటలు నాకు ఇంకా నన్ను వెళ్ళడం చేయాలి, నాకు ఇంకా డీటెయిల్గా సబ్జెక్ట్ చెప్పాలి, మీరు ఇంకా కొంచెం వివరణ కావాలి నాకు అని నేను భక్తుడు శేఖర్ అయి ఉంటాడు. అతను సాధకుడే ఉంటాడు, అతను భవిష్యత్ పండితుడు అయి ఉంటాడు, సాధకుడే అయి ఉంటాడు. అందుకని నాకు ఇంకా వివరాలంటే చిన్న చిన్న మాటలతో పొట్టి పొట్టి మాటలతో నాకు అర్థం అయ్యాక నా బ్రెయిన్కి పట్టిలాగా మీరు చెప్పాలి, నా మెదడుకు పట్టిలాగా మీరు చెప్పాలి అని నేను సాధకుడు అడుగుతున్నాడు. అంటే భగవాన్ అంటే నువ్వు ఒక విషయం అనుకున్నంత కాలం, నువ్వు దేహంతో ప్రాధాక్ష్యం పొందుతున్నంత కాలం, ఇది మీరు జయలక్ష్యాలు ఉన్నంత కాలం, ఎవరో ఒక మహాజ్ఞానము, ఒక మహాగురువును, లేక ఒక అవతార పురుషుడు, రాముడు, కృష్ణుడు, శివుడు, ఎవరొకరు ఎవరొకరిని నమ్మగలే, ఎవరొకరిని నువ్వు నమ్మగలే. నీకు దేహబుద్ధినంత కాలం నా అవతార పురుషుడు, దేవతా పురుషుడు, ఎవరినొకరిని నువ్వు నమ్మగలే. అంటే నువ్వు దృష్టిని అనుకున్నంత కాలం, దేహబుద్ధినంత కాలం నువ్వు ఆత్మబుద్ధిని సంపాదించడం కోసం నువ్వు దేవతా పురుషుడిని ఆశ్రయించవలసింది, గురువుని ఆశ్రయించవలసిందే. అంటే రమణ మహర్షి గారికి బాధ్యతలు ఎవరూ లేరు, అలాగని గురువు యొక్క ఇంపార్టెన్స్ లేదని నేను చెప్పలేదు. ఒకసారి జేకే గారు, జిల్లు కృష్ణమూర్తి గారు మద్రాసులో మాట్లాడుతూ గురువు అవసరం లేకుండా జ్ఞానం పొందవచ్చును అని చెప్పారు. ఆ మాట ఎవరో మోసుకొచ్చారు భగవాన్ దేవ్. నేను జేకే గారి ప్రసంగం విన్నాను మద్రాసులో, గురువు అవసరం లేకుండా జ్ఞానం పొందవచ్చును అని చెప్పారు. మీ అభిప్రాయం కోసం, మీ అభిప్రాయాన్ని సేకరించడం కోసం అడుగుతున్నాను అడిగారు. అంటే ఆ భగవాన్ లో ఎక్కడ మీకు యాక్సిడెంట్స్ లేకపోయినా ఆ హృదయం మిమ్మల్ని సమ్మోదించి చూడండి అని అన్నారు. గోపయ్య గారికి గురువు అవసరం లేకపోవచ్చు, ఇతరులకు ఎవరికి గురువు అవసరం లేదని కానీ కదా తెలుసు. జ్యోతయ్య గారికి గురువు అవసరం లేకపోవచ్చు, అది అది వ్యక్తిగత విషయం. కానీ ఇతరులకు ఎవరికి గురువు అవసరం లేదని జ్యోతయ్య గారికి ఎలా తెలుసు? ఆయనకు అవసరం లేకపోవచ్చు, కానీ ఇతరులకు ఎవరికి గురువు చేత పనిచేయడం ఆయన ఎలా చెప్పగలరు అన్నారు. అంటే ఈ ప్రజెంటేషన్ సబ్జెక్ట్ ప్రజెంటేషన్ అంత పొందుగా ఉంటుంది. ఏ గురువు పట్ల మీ మనసు ఆకర్షించబడతాందో ఆ గురువుని ధ్యానం చేయొచ్చు, ఆరాధించవచ్చు. రాముడు కానీ శంకరుడు కానీ కృష్ణుడు కానీ ఎవరైనా సరే మహాత్ములు అవ్వచ్చు, మహాజ్ఞానులు అవ్వచ్చు, మహాగురువులు అవ్వచ్చు. అంటే ఆ పేరు స్మరించడానికి మీకు మనస్సు అక్కడ నిలబడాలి, మనస్సు ఆగాలి. అంటే మీ గురువుని స్మరించడానికి, మీ దేవతకు ఉపాసించే దేవతా పురుషుని స్మరించడానికి మీ మనస్సు యొక్క చేపలు అంటారు, మనస్సులో వేదన ఎంటారు, మనస్సు నిలబడాలి, మనస్సు ఆగాలి. ఇంకా మనస్సుకి ఏకాగ్రత వస్తే, మనస్సు కనుక ప్రజలకు వస్తే మన వస్తువు చేతికి అందినట్టుగా ఉంటుంది. మనకి ఎప్పుడైతే ప్రవర్తన కుదిరిందో, ఏకాగ్రత కుదిరిందో, ఆ కాన్సన్ట్రేషన్ చేతికి ఎప్పుడైతే మనకు కుదిరిందో, అప్పుడు వస్తువు మనకి చేతికి అందినట్టుగా ఉంటుంది. కొంతమందికి చదువులు చాలా బాగా వస్తాయి, కొంతమందికి ఎంత చదువులు బాగా రావు. దీనికి కారణం ఏంటి? ఏకాగ్రత. ఏకాగ్రతని సాధన చేయటానికి మీరు సంపాదిస్తే ఆ ఎలక్ట్రిక్లో ఉన్న వస్తువులన్నీ మీరు ఎలా తీసుకుంటారో ఎలక్ట్రిక్ సాధన చేయగలిగితే, ఆ ఏకాగ్రతని సాధన చేయటానికి దొరికితే అన్ని చదువులు మీకు వచ్చేస్తాయి. సత్వగుణం ఉన్న వారికి ఏకాగ్రత బాగా అభివృద్ధి వచ్చేది. మనం ఒకేసారి మోక్ష స్థితిని అందుకోలేకపోయినా సాత్విక బుద్ధిని కల్టివేట్ చేయాలి. ఆ సాత్విక బుద్ధిని జాగ్రత్తగా అభివృద్ధి చేసుకోవాలి. మనం ఏ పని చేసినా ప్రచారం కోసం చేయకూడదు. రమణ మహర్షి గారి అక్షర మన మనలో అరుణాచలేశ్వరుని ఉద్దేశించి ఏమని చెప్పారంటే, నువ్వు జీవకోటికి సహాయం చేస్తున్నావు, కానీ నువ్వు సహాయం చేస్తున్నావు అన్న సంగతికి జీవకోటికి తెలియాలని నువ్వు అనుకో. కానీ నువ్వు జీవకోటికి చేస్తున్న సహాయాన్ని ఎత్తిసం అని జీవకోటికి తెలియపరుస్తున్నాను. నీకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను కనుక నన్ను క్షమించి ఆశీర్వదించు అన్నాడు. అంటే జీవుడికి ప్రచారం కావాలి, కానీ చైతన్యానికి ప్రచారం అక్కర్లేదు. నేను చైతన్యానికి సాంతాం అక్కర్లేదు, జీవుడికి సాంతాం కావాలి. ఎందుకు కావాలంటే జీవుడికి ఎక్కడ ఉన్నారు, చైతన్యానికి ఎక్కడ ఉన్నారు. అంటే మన హృదయంలో ఉంటే ఏకాంత వాసన మనకు దొరుకుతుంది. మన హృదయంలో ఉన్న మనకు ఏకాంత వాసన దొరుకుతుంది. లేకుండా ఏమైనా అడగడంగా మనం శాంతి కావచ్చు. ఆ హృదయంలో ఉన్న ఏకాంత స్థితి మన చేతికి అందాలి. అప్పుడు ఇంట్లో ఎంత అలగడిగా ఉన్నా, ఆ లోకంలో ఎంత అలగడిగా ఉన్నా, వాటి యొక్క స్పర్శ లేకుండా, దానికి సంబంధించిన దివ్యాక్షన్ లేకుండా మనం సుఖంగా ఉండొచ్చు. ఎప్పుడు మన హృదయంలో ఉన్న ఏకాంత వాసన కనుక మనకి లభిస్తే, కొంతమంది లక్షణాన్ని మధ్యన కూడా సుఖంగా శాంతిగా ఉంటారు. మనం మన ఇంటికి ఒక రకంగా ఉంటాం, బంధువుల ఇంటికి వెళ్తే ఒక రకంగా ఉంటాం. అని భగవాన్ చెప్పారు, నువ్వు బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటావో అలా ఉండకు, నీ ఇంటికి వెళ్ళి ఎలా ఉంటావో అలాగే ఉండి సాధన చేయాలి. నువ్వు భగవంతుని స్మరిస్తే, భగవంతుని పూజిస్తే ఆయన గురువు ధరించి వస్తాడు. భగవంతుడు వేరు, గురువు వేరు కాదు. గురువు కూడా నడుస్తున్న దైవం. అంటే భగవంతుడు వేరు, గురువు వేరే కాదు. భగవంతుని ఆరాధిస్తే గురులోకంలో వస్తాడు భగవంతుడు. ఈ గురువుని ఆరాధించగా ఆరాధించగా ఏ దేవుడైతే గురువుగా వచ్చాడో ఆ దేవుడు మీ హృదయంలో ఆత్మగా మీరు సిద్ధిస్తాడు కదా. నేను పదాలు విడిచిపెట్టే బయట విడిచిపెట్టేది, నువ్వు బయట విడిచిపెట్టేది, నువ్వు భగవంతుని అంటే నీ సొంతంలో నువ్వు ఏ వస్తువునైతే ఆరాధిస్తున్నావు, దేని తెలుసుకోవడానికి నువ్వు పూజలు చేస్తున్నావు, వస్తువుని సొంతంగా నీ భావంతో ఎంతకాలం ఉంటావు, వేద భావంతో ఎంతకాలం ఉంటావు, నీ సొంతంగా భగవంతుని నువ్వు ఆరాధించగా ఆరాధించగా ఆయన గురులోకంలో వస్తాడు. గురులోకంలో వచ్చి నీ లోపల లాక్కుంటాడు, ఏ భగవంతుడైతే భూలోకంలో వచ్చాడో భూలోకంలో నీకు బోధిస్తూ నువ్వు ఎక్కడికి తీసుకెళ్లాలో ఆయనకు తెలుసు. నీ గురువు తెలుసు, నీ గురువుకి నువ్వు ఎక్కడికి తీసుకెళ్లాలో నీ గురువు తెలుసు. అంతటా ఏం చేస్తాడు, భగవంతుడే భూలోకంలో వచ్చాడు, నీ గురువు నిన్ను బోధిస్తూ మాట్లాడతోటి మాట ఆ సబ్జెక్ట్ మాటలతోటి ఎంతవరకు చెప్తాడో అంతవరకు నీకు చెబుతూ చెప్పి ఏం చేస్తాడు, ఈ భూలోకంలో వచ్చినాడు భగవంతుడే కదా, ఆ భగవంతుడు ఏం చేస్తాడు, ఈ హృదయంలో ఉన్న వస్తువుగా నీ హృదయంలో ఏ వస్తువు ఉంటుందో ఆ వస్తువుగా నీకు వ్యక్తం పడతాడో అయ్యా. అప్పుడు ఏమవుతాడు, నీకు అప్పుడు ఆ మంతస్థితి తెలుస్తుంది, అప్పుడు నాలుగు స్థితిని పొందుతాను. ఆ స్థితి ఎటువంటిదంటే దేవతను కూడా అసలు ఇక్కడ వచ్చింది. ఆ అమృత స్థితి మీరు పొందారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి అది దేవతలు కూడా అసూకరం సుప్రీం స్టేట్. ఇప్పుడు దానితో సమానమైన స్థితి కానీ దానికి మించిన స్థితి కానీ లేదు. ఆ స్థితి తక్కువ మిగతాయన్నీ కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. అది ఎక్కడ ఉంది, మీ హృదయంలో ఉంది. ఆయన భగవంతుడు ఏం చేస్తాడో ఆ దూరిభావం లేకుండా ఎక్కడో దేవుడు ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నాను అని ఆ దూరిభావం లేకుండా ఏం చేస్తాడా దేవుడు, నేను నిన్ను శుద్ధి చేయటానికి నీ హృదయంలో ఉన్న సద్వస్తుగా, నీ హృదయంలో ఉన్న సత్వస్తు సత్యవస్తుగా, నీ హృదయంలో ఉన్న ఆత్మగా, నీ హృదయంలో ఉన్న చావులేని పదార్థంగా నీకు భగవంతుడు వ్యక్తమవుతాడు. గురుకి పూజలు చేస్తున్నారు, చేతులతో సూర్యుడు చేస్తున్నారు, నోటితోటి జపాలు చేస్తున్నారు, మనస్సుతోటి ధ్యానాలు చేస్తున్నారు. ఇలాగ చేయగా ఆ గురువులు ఏం చేస్తాడంటే కాదని ఆ గుర్తించి అప్పుడు వాడు గురువుగా వస్తాడు. ఇక గురువుగా వచ్చి నీకు నిశ్చయం తీసుకొస్తాడు, అంటే నేను బాగా నమ్మేస్తాడు. మీరు ఏదైనా పొల్లగా ఉన్నారనుకోండి, మీరు ఏదైనా చేదుగా ఉన్నారనుకోండి, మీరు మీ మనసులో ఉన్న పొల్లగను మీ మనసులో ఉన్న చేదుగను బయటికి తక్కిస్తాడు, బయటికి తక్కిలాగా చేస్తాడు. చేసి ఏం చేస్తాడు, మిమ్మల్ని బాగా బుద్ధిలాగా స్వీట్గా చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడో, మీరు బాగా నిశ్చింపు వచ్చాక, ఏం చేస్తాడంటే అప్పుడు ఆ గురువే ఆ ఈశ్వరుడు మీ హృదయంలో ఉన్న వస్తువుగా వ్యక్తమవుతాడు. ఆ పరిపక్వ స్థితి మీకు వచ్చిన తర్వాత ఇక నుంచి నెరవేరు ఇంత దూరమని ఎక్కడో రాయి మీద రాసి ఉంటుంది, అది చదవచ్చు మనం ఇంత దూరమని. ఆ రోజు నెంబర్ కూడా మనకు తెలుస్తుంది, అంత మాత్రం చేత నెరవేరు వెళ్ళాం మనం. ఆ విషయం తెలుసుకుని ప్రయాణం మనమే చెయ్యాలి. భగవద్గీతలో ఏం చెప్పాడు, నేను ఉన్నానని చెప్పాడు, ఎక్కడ ఉన్నానని చెప్పాడు, హృదయంలో ఉన్నానని చెప్పాడు. మీకు పుస్తకాలు ఎదుగుతుంటే పాండిత్యం వస్తుంది, పాండిత్యంలో మీరు భోజనాలు బాగా సమకూరుతాయి, అందరూ దండలేస్తారు, మీరు ఇంట్లో చేస్తారు పాండిత్యంతో అంతే. కానీ పుస్తకంలో ఉన్న విషయం ఏంటి, ఏమని చెప్తున్నారు, నీ హృదయంలో అన్వేషించు, నీ హృదయంలో కనుక వెతికితే, నీ హృదయంలో కనుక అన్వేషిస్తే, నీ లోపలికి దిగితే. రమణ మహర్షి గారు మొదలైన అడిగేవారు, మీరు చాలా పైకి వెళ్ళారు, ఆయన వారు మీరు పైకి వెళ్ళలేదు అయ్యా, లోపలికి వెళ్ళాను. నన్ను పైకి వెళ్ళారని అందరూ చెప్పుకుంటున్నారు, నేను పైకి వెళ్ళలేదు, లోపలికి వెళ్ళాలి, వెళ్ళదలిసింది లోపలకు. అంటే ఈ ఎవరి యొక్క లోయంలోకి నువ్వు దిగగలిగితే, ఎక్కడైతే ఈశ్వర్ యొక్క నివాస స్థానం ఎక్కడ ఉందో, నీ కంట్రోలర్ ఎక్కడ ఉన్నాడో, నేను నిందించేవాడు ఏ హృదయంలో అయితే ఉన్నాడో, ఆ హృదయంలోకి నువ్వు ప్రాణాయామంలో వెళ్ళి విచారణ మార్గంలో ప్రయాణించింది, భక్తి మార్గంలో ప్రయాణించింది, ధ్యాన మార్గంలో ప్రయాణించింది, ఆ ఈశ్వర నివాసం ఎక్కడుందో భగవాన్ చెప్తారు. ఈశ్వరు ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు, ముందు ఏం చేస్తున్నాడు, ముద్దబ్బాయిలాగా కూర్చున్నాడా, ముద్దబ్బాయిలాగా కూర్చోలేదు, జీవకోటిని వారి దేశం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నాడు. అంతకు నువ్వు భగవంతుడిని ఆరాధించగా భగవంతుడి కోసం జీవిస్తే, భగవంతుడి కోసం భగవంతుడు చెప్పిన మాటలు నువ్వు జుడుకుంటే, మీరు కాల్సి ఎంత ఇష్టంగా చేసుకుంటారో భగవంతుడు చెప్పిన మాటలు అలా జుడుకుంటే, మీరు అంత వేరే భగవంతుడు వేరు, భగవంతుడు చెప్పిన వాక్యం వేరు అనుకోకుండా, భగవంతుడు జీవించే ప్రాముఖ్యతను చెప్పిన వాక్యాన్ని కూడా అంత శవాన్ని ఇచ్చి మీరు జీవిస్తుంటే ఏదో ఒక జన్మలో ఆ భగవంతుడే ఈ మృగరూపంలో వచ్చి లోపలకు మిమ్మల్ని గైడ్ చేసి భగవంతుడు మృగుగా వస్తాడు. మీరు మీ లోపం అటువంటి ఆత్మగా మీకు సిద్ధిస్తారు అయ్యా. మృగంలో ఆత్మగా ఎప్పుడైతే భగవంతుడు మీకు సిద్ధించాడు అది దేహం ఉన్నవాటే పోయిన ఒకటి, ప్రపంచం మన కళ్ళకి కనిపించిన ఒకటే కనిపించకపోయిన ఒకటి, అది చికార కొమ్మ, అది పరమస్థితి. భారతదేశానికి ఏ విధంగా రాజ్యాంగం ఉందో అలా దేవుడికి కూడా ఒక రాజ్యాంగం ఉంది. దేవుడు కూడా ఒక రాజ్యాంగం ఉండగా ఆ రాజ్యాంగానికి ధర్మము అని పేరు పెట్టారు. నాకు అధికారం వచ్చినప్పుడు 100 సంవత్సరాలు నేను అధికారం ఉండాలని వాడనుకుంటాను. కానీ దేశం గురించి నేను ఏం చేస్తున్నాను, ప్రతివారు దేశం నాకేం చేసిందో అని అడిగేవారు. కానీ దేశానికి నేను ఏం చేస్తున్నానని అడిగేవారు ఎవరు? కొంతమంది అంటూ ఉంటారు మా అమ్మ మాకేం ఇవ్వలేదా, మీ అమ్మ ఏం ఇచ్చింది ఎవరైనా అనుకుంటా ఉండగా మీ అమ్మకి మీరు ఏం సేవ చేస్తుంది మీరు తెలియదు అక్క. మీరు ఆరాధిస్తే దైవం ఆత్మగా సిద్ధిస్తాడు కదా. ఇదేంటనుకుంటున్నాం సిద్ధాంతం ఏంటి, ఇది సిద్ధాంతం అయ్యా. ఇప్పుడు భగవంతుడి చట్టం ఏంటి? ధర్మం. భగవంతుడి చట్టం ధర్మం అంటే దానం అని కాదు, అంటే ఒక చట్టం. అదేంటి ఆ చట్టం ఏంటి? ఏం చేస్తే అదే నీకు ఎదురొచ్చేలా చేస్తాను. నువ్వు మంచి చేస్తే నీకు మంచి ఎదురొస్తుంది, చెడ్డ చేస్తే చెడ్డ ఎదురొస్తుంది, నువ్వు చేసింది నీకు వస్తుంది, అదే చట్టం. ఈ చట్టానికి ధర్మము అని పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? ధర్మము అని పేరు పెట్టారు. అంటే ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో రాజ్యాంగాన్ని చూసిన బట్టి దేవుడు పరిపాలన చేయడం మిమ్మల్ని. ఆయనకు చట్టం ఉంది, ఆ చట్టం ఏంటి? ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించే ఆడు జీవకోటి నడిపిస్తాడు అయ్యా. ఆయన చట్టం లేదు, మన చట్టం లేదు, ఆయన చట్టం ధర్మం. నువ్వు లోకం విషయాల్లోకి ఎక్కువ వెళ్ళకు. నీ పనులు నువ్వు చేసుకుంటే ఇతరుల విషయాల్లో ఎక్కువ మీరు కలగ చేసుకోవద్దు. ఇతరుల విషయాలు ఎక్కువ కలగ చేసుకుంటే మీకు అహంభావం పెరుగుతుంది. ఏదైనా సందర్భం వస్తే మీరు మీ సహకారం అందించవచ్చు, అదేమి పెద్ద పనికత్తు మీద అక్కడ సందర్భాన్ని బట్టి. అదేమి ఏమి చేస్తున్నానే తలంపు రాకుండా పని బాధించదు, మీ పని నేను చేసిన తలంపు నేను బాధిస్తుందని మీ పునర్జన్మ కూడా అదే కారణం అవుతుంది. అంటే మీ పనిని విడిచిపెట్టక్కర్లేదు, అహంభావం విడిచిపెట్టు, కర్తృత్వాన్ని విడిచిపెట్టు. పనిని విడిచిపెడితే సోమర్థనం వస్తుంది, కానీ పనిని విడిచిపెడితే జ్ఞానం రాదు. ఈ కర్తృత్వం మీరు కర్తృత్వం అంతకాలం పునర్జన్మ వచ్చి చేరుతుంది. అంటే అహంభావం అన్నంతకాలం మనిషికి పునర్జన్మ వచ్చి చేరుతుంది. మొదల మనిషి గారు పూర్వజన్మల గురించి చెప్పేవారు కాదు, కానీ తెలుసు రాబోయే జన్మల గురించి చెప్పేవారు కాదు. ఇవన్నీ అనవసరం చెప్పేవారు. ఇప్పుడు ఈ దేశం ఎలా వచ్చిందో రాబోయే జన్మలో కూడా దేశం వస్తుంది. ఆ దేశం కొంతకాలం ఈ భూమి మీద తిరిగడుతుంది, ఎవరైనా చనిపోతుంది. మీకు చాలా రోజులు వస్తుంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారా? పుట్టి చనిపోయే శరీరాల గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు. ఎన్ని రోజులు ఉంటుంది? 60 సంవత్సరాలు, 70 సంవత్సరానికి నశిస్తుంది. నశిస్తుంటే దేశం నశిస్తుంది. మీరు కట్టితే మట్టి అవుతుంది, కాలిస్తే భూమి తవ్వచ్చు. మీరు దేవుడు ఎవరో మీకు తెలియకపోవచ్చు, గురువు ఎవరో మీకు తెలియకపోవచ్చు, బ్రహ్మం ఏంటో మీకు తెలియకపోవచ్చు. కానీ మూలతరంపు మీ దేహం నేనని చెప్పే ఒక తరంపు మీకు తెలుస్తాను. భగవంతుడు ఎక్కడున్నాడంటే, మీ నియామకుడు ఎక్కడ ఉన్నాడంటే, ఆ మూలతరంపు యొక్క మూలంలోనే ఉన్నాడు. అంటే మీ మనస్సుని విజృంభించకుండా చూసుకుని, మీ మనసుని రజోగుణంగా పెరగకుండా చూసుకుని, మనస్సుని ఉపసంహరించి విత్తుడ్రా చేసుకుని, విత్తుడ్రా చేసుకుని దాని మూలంలోకి వెళ్ళే వరకు అది ఉపసంహరించుకుంటూ వెళ్ళాలి. ఆ మూలతరంపు ఉపసంహరించుకుంటూ వెళ్ళాలి. మనం మాట్లాడితే ఏం గౌరవం వస్తుంది, ఏ పని చేస్తే ఏ గౌరవం వస్తుంది, మనకి ఈ పని చేస్తే ఏమైనా పర్మిషన్ ఉంటుంది, ఇన్ని రకాలు ఆలోచిస్తే మూలతన సుందరంలో పెడుతుందా? భగవాన్ అన్నారు ఈ లోకానికి ఉపకారం చేయాలనుకుంటున్నాను. ఒకడు అన్నాడు, భగవాన్ అన్నారు ముందు నువ్వును పోగొట్టుకో, నువ్వును పోగొట్టుకున్నాక లోకం నిద్రితే అప్పుడు లోకానికి నువ్వు ఉపకారం చేయొచ్చు అన్నారు. ఈ ప్రేమ ఈ దోమలు కూడా ఏడల కూడా పడుకుంటా భగవాన్ చెప్పారు. భగవాన్ ఏం చెప్తారంటే, నా చేతిలో పండు ఉంది, ఎదురు పండు కుడి చేతిలో ఉంది, ఈ పండు ఎడం చేతిలో పెట్టుకున్నాను నాకు నీ క్షేమంగా తండ్రి ఇష్టం అనుకుంటాను. అంతా నిజ సంగతి నేను తెలిసినట్టు నీ ఆనందం చేస్తున్నాను, ఏదో ప్రేమ వాళ్ళు ఇస్తున్నానా అనుకుంటావు. అది అందరి మీద కరుణ కలిగింది, ప్రేమ కలిగింది, అంతా దానం చేశాను అనుకున్నాను. కొన్ని చేతిలో ఉన్న వస్తువు ఎడం చేతులు పెట్టుకుంటే అదే వస్తువు నీ దిక్కు ఏమనుకుంటాను, నేను దానం చేశాను అనుకుంటాను. అంటే నీ వాళ్ళు ఏ భావం ఉంది కదా, ఏ భావం ఉన్నప్పుడు ప్రేమ ఉంటుంది. తల్లి కూతుళ్ళ మధ్యలో చేసి వచ్చిన కూడా అలా అనుకుంటారు, అమాత్రం ఇలా ఇచ్చాను, ప్రేమరోజు ఇలా ఇచ్చాను. వాడేమైనా అనుభవిస్తాడనుకోండి, కానీ వాడు అనుభవించినట్టు చెప్పకూడదు. అలాగే అంతా నిజమైన సంగతి నేను తెలిసినప్పుడు ఇంకా ప్రేమ ఏంటి, దాని ఏంటి, ఏంటి అంటే నా కుడి చేతిలో వస్తూ ఎడం చేతిలో పెట్టుకున్నప్పుడు నేను దానం చేసుకున్నాను అనుకో, ఇంకా కుడి చెయ్యి నాదే ఎడం చేయనాదే. అలాగే జ్ఞానికి ఆ సృష్టి చూడాలి, కాలాత్యం వస్తుంది. కాలాత్యం వచ్చి చూపుతో మాటతో పనితో భూమిని అనుగ్రహం వర్షంతో చదువుతాను. ఈ విమర్శలు ఆయనకు అక్కర్లేదు, ఈ స్తోత్రాలు ఆయనకు అక్కర్లేదు. మీరు మాటల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. చాలా పేజీలు మాటల వల్ల వస్తాయి, అంటే మనము కలకము నాస్తి అంట. భగవాన్ ఎంత కష్టపడుతున్నదోసారి నేను కృష్ణుడికి సమాధానం చెప్పేవారు కాదు. ఈ కృష్ణుడికి నేను సమాధానం చెప్తే ఎక్కడికి మీరు చేస్తున్నా నాకు తెలుసు అంటే చెప్తాను అనేవాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో మన మౌనం మాట్లాడటం మంచిది, కొన్ని కొన్ని సందర్భాల్లో అంశం బట్టి మాట్లాడవచ్చు. భగవాన్ కూడా కోడ వచ్చి చెప్పింది, మా అత్తగారి మధ్య నేను తిట్టుకు వస్తాను, కానీ మా అత్తగారి మధ్యని చుట్టుకు వస్తానని భగవాన్ అన్నారంటే, ఈ అహంభావాన్ని ఎలాగ తిట్టుకోలేవు, నీ మనస్సును ఎలాగ తిట్టుకోలేవు, నీ అహంభావాన్ని ఎలాగ తిట్టుకోలేవు, నువ్వు ఎలాగ తిట్టుకోలేవు కాబట్టి నీ అత్తగారి అయినప్పుడు చిత్తమే. నువ్వు దేనికోసం సాధన చేస్తున్నావు, అహంభావాన్ని పోగొట్టుకోవడానికి సాధన చేస్తున్నావు. దేనైతే నువ్వు పోగొట్టుకోవడానికి సాధన చేస్తున్నావు దాన్ని నీ అక్క తిడతాను, అంటే ఒక రకమైన సహకారం చేస్తాము కానీ అన్నారు. ఒక జ్ఞాపకం ఉంచుకోండి, దుఃఖంలోంచి తరించాలంటే, దుఃఖంలోంచి విడుదల పొందాలంటే ఏ వస్తువుకైతే దుఃఖం లేదో ఆ వస్తువు పొందినప్పుడు ఆ దుఃఖం మనం బాధించదు. ఏ వస్తువుకైతే దుఃఖం లేదో, దుఃఖం ఎలా ఉంటుందో ఏ వస్తువు తెలియదో, ఆ వస్తువును పొందినప్పుడు అన్నట్టుగా మనం దుఃఖంలోంచి తరించగలం, దుఃఖంలోంచి విడుదల పొందడం. చైతన్య యొక్క స్వరూపం ఆనందమే, చైతన్య యొక్క స్వరూపం ఉండటమే, చైతన్య యొక్క స్వరూపం శాంతి. అది ఎవరు అనుకుంటున్నాను, అది నువ్వే. ఇంకా అది తిరిగిపోవడం ఒక విషయం బాగా అర్థం చేసుకోండి, అది మీ హృదయంలో ఉన్న వస్తువు తిరిగిపోవడం ఒక విషయం, ఇదే ఇబ్బంది లేదు. మీ మనసులో అదే మీరు అనుకుంటున్నారు, ఇక్కడే కంట వచ్చినాను అబ్బా, అది తిరిగిపోవటాన్ని మీరు అనుకుంటున్నారు. అంటే లేనిది లేనిటిగా దర్శిస్తుంది కానీ, లేనిది లేనట్టుగా మీరు తెలుస్తుంది కానీ, ఉన్నది ఉన్నట్టుగా మీకు వ్యక్తం కాదు అని. మేఘాలు ఏమైతే ఆకాశం అంటారో, ఎంత దుఃఖం ఉన్న జ్ఞానమే అది అంటదు అయ్యా, అది అంటదు. బోధించడం అంటే ఉపన్యాసాలు చదవటం, బోధించడం అంటే జ్ఞానాన్ని ఇవ్వటం అన్నారు. బోధించడం అంటే ప్రవచనాలు చెప్పడం కాదు, ఇలా స్టేజ్ మీద కూర్చొని ఉపన్యాసాలు చెప్పడం కాదు అయ్యా, జ్ఞానాన్ని ఇవ్వాలి, మోక్షాన్ని ఇవ్వాలి. ఆ మోక్ష బుద్ధిని మోక్షానుభవం, ఆ మోక్షంలో మోకాన్ని చెప్తారు. మోక్ష సింహాసనాన్ని చేతి అందేలాగా చెయ్యాలి వాడు వెళ్ళాలి గురువు అంటే. ఇది ప్లాట్ఫామ్ మీద కూర్చొని మాట్లాడుతున్నాం కాదు, బోధించడం అంటే జ్ఞానాన్ని ఇవ్వటం. అది మౌనంగా చెయ్యి, మరొక రకంగా చెయ్యి, అదేనయ్యా జ్ఞానాన్ని ఇవ్వాలి. ఇది చెప్పటమే కాదు, దాన్ని ఆచరించాలి. ఆ వస్తువు మనం తెలుసుకోవాలి కింద సహజం, ఆ సద్బుద్ధిని ఈ కళ చేసే బాధ్యత కూడా గురువుదే. లోపలికి ఇంకా ప్రేరణ ఇచ్చేవాడు కూడా గురువులయ్యా, వాడే గురువయ్యా. మీరు రోగమందని చెప్పి ఎదురేసిన వాడే గురువు కాదు, ఆ రోగాన్ని తగ్గించేవాడు కూడా ఉన్నాడు, వాడే గురువు. అంటే కర్తృత్వం పెట్టుకోవద్దు, మీ పునర్జన్మకు కారణం అది, చేసి మర్చిపో. అంటే మీకు ఎప్పుడైతే మీ వర్గంలో ఉంటుంది ఏకాంత వాసం, మీ వర్గంలో ఉన్న సద్వస్తువు ఎప్పుడైతే చేతికి లభించిందో, అప్పుడు నువ్వు ప్రపంచము కలగబెట్టదు, ప్రపంచంలో దుఃఖము కలగబెట్టదు. నీకు నువ్వు అంతరింపుడు అవుతావు, అప్పుడు ఏమవుతావు, అంతరింపుడు అవుతావు. అయ్యా అంతర్ముఖుడు అగు, ఆత్మ చూడు. తాను అప్పుడు ఈ ప్రపంచంలో అది ప్రపంచంలో బాధ ఉన్నాడో అది ప్రపంచంలో చావుడు పుట్టింది అని నిజమని అప్పుడు తెలుగుతో నాకు లేదు. అప్పుడు భగవాన్ ఏమంటారంటే అంతర్ముఖుడు అగు, నీ మనసు లోపలకు తోడుకుని వెళ్ళి, నీ మనసు లోపలికి ఆ తోడుకుని వెళ్ళి అంతర్ముఖుడు అగు, నీ లోపల ఆ సద్వస్తువుని చూడు. ఆ సద్వస్తువుని చూడు. అది చూసిన తర్వాత ఈ లోకం గురించి, ఈ లోకంలో ఉన్న బాధలు, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు ఏమైనా ఉంటే అప్పుడు దాన్ని చెప్పుదాన్ని. నువ్వు అంతరించడం అయిన తర్వాత మీకు ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత ఈ ప్రపంచం విషయం ఉంటే, ఈ ప్రపంచంలో జన మరణాలు, సుఖాలు, దుఃఖాలు ఉంటే అప్పుడు దాన్ని చెబుదాని వాళ్ళ. అంటే అంతర్ముఖ స్థితి కలిగితే, ఆత్మసాక్షాత్కారం కలిగితే సముద్రం దృష్టిలో ఒక బుడగ ఎలాంటిదో, మొత్తం సృష్టి అంటే ఒక బుడ కింద కనిపిస్తుంది జ్ఞానికి. అది ధనం వల్ల పాండిత్యం వల్ల వచ్చేది కాదు. ధనం అంటే మనకు పట్టడి పడుతుంది, పాండిత్యం ఉన్నా మనకు పట్టడి పోతుంది. మనం పట్టక పరిగెత్తుంది. ఈ లోకంలో విద్యలను కూడా ఎవరైనా పట్టక పరిగెత్తండి. ఈ కెమిస్ట్రీ అయితే ఫిజిక్స్ అయితే సైన్స్ అంటే ఎక్సెప్ట్ బ్రహ్మ ఎదురుచింది. ఇంక్లూడింగ్ టెక్నాలజీ సైన్స్ ఈ క్రియేటెడ్ బై ది మైండ్. మీ కంపెనీకే దేవతలు, మీ కంపెనీకే టెక్నాలజీ, మీ కంపెనీకే సైన్స్, మీ కంపెనీకే సృష్టి, మీ మనస్సు ఎంత నిర్మాణం ఇది అంటే లక్షత్ర ధర్మం ఎదుర్చింది. ఎదుర్చింది ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. ఇది మనసు ఏ విషయం తొందర పెట్టుకోవచ్చు. మీ గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ స్టాప్ వాటింగ్. మీరు వదిలి పెట్టుకోవచ్చు. మీరు ఏం తొందరపడదు. మీరు జ్ఞానం కలుగుతుంది. ఎదుర్చింది హ్యాపీస్ మీరు సోమ. మీరు జ్ఞానం కలుగుతుందా కలగదా అని ఏం అనుమానం పడద్దు. మీరందరికీ జ్ఞానం కలుగుతుంది. మీరు ఎవరైనా విమర్శ చేస్తున్నారంటే మీరు కంగారు పడకండి. ఆ విమర్శించే వాళ్ళకంటే మీరు బుద్ధిమంతులు. ఆ విషయం మీకు తెలిస్తే మీరు మనసు కంగారు. మీరు ఎవరైనా విమర్శిస్తున్నారనుకోండి. విమర్శించే వాళ్ళకంటే మీరు బుద్ధిమంతులు అయితే కనుక మీకు తెలిస్తే మీకు కంగారు కాదు. మీ గ్రేటెస్ట్ అండి స్టాక్ వాటింగ్. అంటే మీరు వరిని పడితే మీ మనసు బాగా కనుక వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైతే వరిని తగ్గించుకున్నారో, హరిని తగ్గించుకున్నారో మీ మనసుకు అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి కలగడమే కాదు, ఆత్మను చూస్తాం, సంభవిస్తున్న దర్శిస్తాం. అప్పుడు లోకం కానీ, లోకంలో ఉన్న బాధలు కానీ, లోకంలో సహనం కానీ మీరు ఏం బాధించదు. మీ శరీరం అనుకుంటున్న తర్వాత ఇంకో ప్రపంచం కనిపిస్తుంది. ఇంతవరకు సృష్టి ప్రారంభమైన తర్వాత ఎవరితో ప్రపంచం మీరు ఉన్నా చెప్పకుండా, ప్రపంచం ఉందని నేను చెబుతున్నాను కానీ ప్రపంచం ఏమున్నా ఇప్పటివరకు ఎవరితో చెప్పలేదు. అది ఎవరితో చెప్పింది ప్రపంచం నేను ఉన్నాను, అదేం చెప్పలేదు నేను ఉన్నాను. ప్రపంచం ఉందని ఏం చెబుతున్నాను, ఎవరు చెబుతున్నారు? మీ మనసు చూడండి ప్రపంచం ఉందని. మీ మనసు అడిగిపోయింది ఇంకా ప్రపంచం లేదని చెప్తుంది. ఎవరితోనే ఇంతవరకు సృష్టి ఎవరితోనండి, లోకం ఎవరితోనే వచ్చి నేను ఉన్నాను, నేను ఉన్నాను లోకం చెబుతుంది. లోకం చెబుతున్నది మీ మనసు చెప్తుంది లోకం ఉందని. మీ మనసు అని చెప్పారు లోకం కూడా అని చెప్తుంది. మనసు ఉంటే నువ్వు, మనసు ఉంటే నేను ఉన్నాను, మనసు ఉంటే జోలు ఉన్నాడు, మనసు ఉంటే లోకం ఉంది, మనసు ఉంటే ఇందు ఉన్నాడు వాడు ఉన్నాడు, మనసు ఉంటే ఇది ఉంది అది ఉంది. అంటే మనసు ఉంటే లోకం ఉంది వెళ్ళకుండా ఉంది, మనసు ఉంటే అని ఉంది, మనసు ఉంటే పూర్వజనం ఉంది, మనసు ఉంటే రాబోయే జన్మ ఉంది, మనసు లేకపోతే ఎందుకు ఉన్నది ఉంటే. పూర్వజనంలో మనం ఏ సమయం లేక మనం ఇక్కడ కలుసుకున్నాము. ఈ సమయంలో మనల్ని మరొక చోట కలపాలని అంటే మన శరీరం చనిపోయినప్పుడు బంధువులతో, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో అందరితో సంబంధం చనిపోతుంది. మన శరీరం ఎప్పుడైతే మరణించిందో అందరితో సంబంధం చనిపోతుంది. మన పరిసరాలతో, మన పరిసరాలతో, బంధువులతో, స్నేహితులతో, విరోధులతో అందరితో సంబంధం చనిపోవచ్చు. కానీ ఒక సంబంధం అంటే పెద్దల సంబంధం ఒక గురువు మాత్రమే. ఇంకా ఈ శరీరం మరణించిన తర్వాత నువ్వు ఎక్కడ జన్మించావు, ఆ గురువు తెలుసుకుని ఆ గురువు వైపు మళ్ళీ ఆకర్షించుకుని ఉంటాడు. నువ్వు ఎక్కడన్నా, ఏ లోకంలో ఉన్నా, ఈ లోకంలో ఉన్నా, మరో లోకంలో ఉన్నా, గురువు ఉన్నా అంటే మనకి మోక్షం కలిగే వరకు, ఆ బ్రాహ్మణ్యత మనం పొందే వరకు, మనం ఎవరోని మనం తెలుసుకునే వరకు, గురువు మనం ఎన్నిసార్లు గమనించినా, ఎన్నిసార్లు మరణించినా, ఎక్కడన్నా, ఏ లోకంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, గురువు మనం ఎంతవరకునే ఉంటాడు. ఇప్పుడు ఆ నది ఏ స్థితిని పొందాడు, ఆ స్థితి మనం ప్రసాదించేవాడు. అంటే గురువు ఎక్కడ ఉన్నాడో నేను తెలియట్లేదు, కానీ మీరు ఎక్కడ ఉన్నాడు గురువు చూస్తుంటాడు, నిన్ను వెంటాడతాడు, నేను దర్శనం ఇస్తాడు, ఆ లేదు మీ మనసును మయించుకుంటాడు, మీకు జ్ఞానం వచ్చే వరకు ముగించబెట్టడు వారి గురువు. మీ లోకం సర్వోత్తం తెలుసుకున్నప్పుడు సర్వీ లోకం కానీ దానిలో ఉన్న బాధకాన్ని గోచరించాలి, దానిలో ఉన్న బాధకాన్ని గోచరించాలి. అంటే ఈ జగత్తును చూసేవాడు, ఈ జగత్తు యొక్క బాధను చూసేవాడు నశించినప్పుడు వారు తొలగింపబడినప్పుడు వారితో పాటు జగత్తు కూడా నశిస్తుంది. ఎప్పుడు జ్ఞానం నిష్ప్రపంచ స్థితి, అవాంతిక స్థితి, అభౌతిక స్థితికి చేరుకున్నప్పుడు కదా జ్ఞానం. ఏమంటే ప్రపంచ విషయాలతో కాలిపోయేవారికి జ్ఞానం కొంతమంది నా దగ్గర కలిపినట్టు దొరుకుతుందండి, అది కాలినట్టు దొరుకుతుందండి, ఆ ముందు తీరు దిగొచ్చండి, లేదా అది పసుపు రాలిపోయిందండి, ఇక్కడ కంకం రాలిపోయిందండి, అది నేను భూమిస్తే దిగిపోయిందండి, ఎక్కడికి వెళ్ళొచ్చాను ఇక్కడికి వెళ్ళొచ్చాను భగవాన్ ఏమన్నాడు కాదు, ఇవన్నీ కాదండి, అది జ్ఞానమా? సరే మీ కలిపి దొరుకుతుంది వేగంగా ఏ సంవత్సరాలు ఉంటుందా, అది జ్ఞానమా? అది పసుపు రాలిందండి, ఇక్కడ కంకం రాలేదు, ఆ గోడలను చూసేస్తాను, ఈ గోడలను చదివేస్తాను. అంటే మానవుడు అసలు బాధ దేనికి, మానవుడు చైతన్యం ఇస్తాయని కనకటానక మన మూడు నమ్మకాలతో నేను నింపటానక మతం దేనికి, జ్ఞాన సంపాదన కాదు, అంటే మూడు నమ్మకాలు మూడు విశ్వాసాలు పెంచుకుని చీకట్లో పడతానక అది ప్రస్తుతాలు దగ్గర పొందుతారు, అది మనం ఏమన్నా అక్కడ విమర్శించేవారు కాదు, అది జ్ఞానమా? అది జ్ఞానమా? జ్ఞానం లేకుండా మోక్షం రాదు. ఈ లైఫ్ బీజులన్నీ మన కొత్త అంటే నేను లైఫ్ బీజులు కూడా అంతే నేను వాటికి కూడా ప్రయోజనం ఉంది, మన కొత్త అంటే నేను ఆ లైఫ్ బీజులు కూడా అంత ప్రయోజనం. ఆత్మ జ్ఞానం యొక్క ప్రయోజనం ఏంటంటే ఆత్మ సంబంధం చేస్తుంది ఆత్మ జ్ఞానం. అంటే కృష్ణ భగవద్గీతలో చెప్పారు ఏమని చెప్పారంటే అన్ని విద్యలు అనేక విద్యలను, కానీ ఆత్మ విద్యలు మనకి ఏం మాత్రమే అన్ని విద్యలకి రాజు ఉంటుంది ఆత్మ విద్య. ఎందుకంటే ఇతర విద్యలు మీకు కొత్త ఎక్కడ కానీ ఆత్మ విద్యలు మీ ఎవరో మీకు తెలియబడుతుంది. ఆత్మ విద్య ఈ ఎవరో మీకు పట్టిస్తుంది, ఏదో విద్యలను కూడా కొత్త ఇంటర్నెట్ ఈ లోపల ఇంటర్నెట్ ఇవన్నీ కూడా గౌరవాలు అగౌరవాలు ఇంటర్నెట్ ఈ లౌకిక విద్యలు కూడా అనుసరించాయి. అంటే అన్ని విద్యలోకి ఆత్మ విద్య రావచ్చు, అంతేకాదు అది నేనే అని భగవంతుడు చెప్పారు. అంటే మీ పిల్లలలో సత్యమైన జ్ఞానం అనుకుంటున్నారని ఆత్మ జ్ఞానం అనుకుంటున్నాను, మీకు అన్నది విద్యా జ్ఞానం. అంటే మీ విద్యా జ్ఞానాన్ని నిర్ణయించుకో, మీ విద్యా జ్ఞానాన్ని ఎదిరించుకుంటే కానీ మీకు సత్యం తెలియనా, ఏ మాట మాట్లాడినా మీ అహంభావం పెంచుకోవడానికి పని చేయకు. అంటే మీరు ఒక మాట మాట్లాడితే మీ అహంభావం పలకబాలి, మీరు పని చేస్తే మీ అహంభావం పలకాలి, రెడ్యూస్ అవ్వాలి అహంభావన, రెడ్యూస్ అవ్వాలి. ఓ మాట మాట్లాడితే మీ అహంభావన రెడ్యూస్ అవ్వాలి. మీ డేటీడే ఎలా ఉండాలంటే మీ వ్యక్తి భావన, మీ అహంభావన ఏదైతే తగ్గించుకుంటూ రావాలి. మీ శరీరం పడిపోయిన రోజు వచ్చేటప్పటికి అది రాలిపోవాలి, ఆ శరీరం ఉండగానే ఆ దేహబుద్ధి రాలిపోవాలి. దేహబుద్ధి రాలిపోయిన మరుక్షణాలే మీకు ఆత్మబుద్ధి కలదు. మీ ఆత్మబుద్ధి కలిగిందనుకో ఆమె పెట్టలేదు, ఎక్కడ చూసినా నువ్వే మీకు దేశకాలలో నువ్వు దేశకాలలో అనుభూతి అతీతులండి. ఒక చోట అంటే మరొక చోట లేకపోతే అంటే మీరు ఉండదు. ఇప్పుడు మీరు లోపల జ్ఞానం కలిగిన ఎవరు చూసినాం భీమవరంలో ఉన్నాం పంతులు ఉన్నాం అనుకుంటున్నాం కదా, మీకు ఆ జ్ఞానం కలిగినప్పుడు అంతగా ఉన్నామయ్యా మనం అని మీకు అనుభవం వచ్చాము. ఆ మహాజ్ఞానికి ఎవరు ఆత్మసాక్షాత్కారం పొందినప్పుడు మీకు చావు చూసిన ఇంత బొమ్మలాట, మీ పుట్టుకు మీకు చావు ఇంత బొమ్మలాట. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల పేరు దళపదని పట్టి ఇలాంటి మీ మహిమ కను గురెవరు అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలం.